प्रणवस्वरूपसुमुखीं श्रीचक्रसंवासिनीं श्रीमद्वाग्भवकूटबीजनिलयां अयङ्कारमूलात्मिकां सौःकारामलमध्यकूटलसितां ह्रीङ्कारवाच्यां परां सेवेऽहं ललितां विभूतिकलितां क्लीं कीलकं मातरम् श्रीमत्पर्वतराट्सुता प्रियसुतं सेवे जगद्व्यापिनौ आर्तत्राणपरायणौ शुभकरौ स्वानन्दसन्धायकं विघ्नघ्नं स्ववशीकृतेन्द्रियचयं विद्यावतोदायकं गं 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 गणनायकं गजमुखं सिद्धिप्रदं बुद्धिदं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीमातृगुरुभ्यां सभायै च नमः. ఎంతో పూర్వం మనకు వెనకే ఉన్నటువంటి శివాలయంలో ఒక 40 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా ఒక అపూర్వ రీతిలో శ్రీమద్దేవీ భాగవతం ప్రవచనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాం. ఆ రోజుల్లో కృష్ణ గారు ఈ కార్యక్రమం చేయించారు, అక్కడితో వదిలిపోయిందేమో అనుకున్నా. మళ్ళీ ఈ రామకోటి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో ఒకరోజున ఆయన గణపతి సచ్చిదానంద స్వామి వారి కార్యక్రమంలో కలిసి, అయ్యా మీరు దేవీ భాగవతం చెబుతున్న రోజుల్లో మనిద్దరం కలిసి కారులో కొంత దూరం ప్రయాణం చేసాం, ఆ చేసినప్పుడు భవిష్యత్ పురాణానికి విశేషాలు కొన్ని మాకు వివరించారు, ఈ భవిష్యత్ పురాణాన్ని నేను 1-2 విశేషాలు వింటేనే ఉర్రూతులుగాను, నాకు చాలా ఆనందం కలిగింది. దీన్ని ప్రియమిత్రులైనటువంటి గాధవశెట్టి వెంకట చలపతిరావు గారి ద్వారా రామకోటి ఉత్సవాల ద్వారా ప్రజానీకానికి అందిస్తే బాగుంటుంది అన్నారు. దానికి ముందు సంతోషంగా చేద్దాం అని ఆ సందర్భంలో ఒక్కసారి మాట అనుకుని తరువాత నేను దాని విషయం వదిలేస్తే అక్కడితో విడిచిపెట్టు. విక్రమం ఆయన పట్టువదల విక్రమార్కుడిలాగా పట్టుకొని, ఇదిగో ఇవాళ నుంచి ఇక్కడ ప్రారంభమయ్యేలాగా చేశారు. ఇప్పుడు రామచంద్రరావు గారి మనువలు వారి తరపున అమ్మవారి తరపున ఈ కార్యక్రమం సాగుతోంది కనుక ప్రారంభోత్సవం చేసి వెడతారు ఆశీస్సులు తీసుకుని. అనుగ్రహంతో ఈ భవిష్యత్ పురాణం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఇవాళ నుంచి ప్రారంభించి దాదాపు చివరి వరకు ఉంది. పెద్ద కార్యక్రమం, ప్రతిరోజు అవిచ్ఛిన్నంగా ఉంటుంది. దీనికి ఉండేటటువంటి నియమాలు ఏమిటో, అసలు ఈ భవిష్యత్ పురాణం అంటే ఏమిటో ఇవాళ నుంచి ప్రారంభిద్దాం. సాధారణంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు లాంటి పదాలు పౌరాణికులు చెప్పరు. అయినప్పటికీ లోకానికి ఇంతటి మహోపకారం చేస్తున్న కారణం చేత అంబికా దర్బారు వారికి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు మాత్రం అందజేయటం న్యాయం కనుక ఈ సభాముఖంగా వారికి ఆ రకమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో వాళ్ళు చేయాలని మాత్రం కోరుకుంటూ రాబోయే కోటి యుగాల వరకు జరగాలని కోరుకుంటున్నాను. అయ్యా చలపతి, భవిష్యత్ పురాణం అసలు ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చిందో ఏమిటో ముందుగా తెలుసుకుందాం. మనకి పురాణాలు 18 రాశారు వేదవ్యాసుల వారు. బ్రహ్మసూత్రాలు వివరించాడు ఆయన. 107,281 శ్లోకాలు ఔత్తరాహిక ప్రతి ప్రకారంగా మహాభారతం రాశాడు. అందులో మత్స్యపురాణము, మార్కండేయ పురాణము, భవిష్యత్ పురాణము, భాగవత పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, విష్ణు పురాణము, ఇలాగా వరుస పెట్టి అగ్ని, నారద, పద్మ, లింగ, కూర్మ, స్కాంద పురాణాలు 18 పురాణాలు ఆయన లోకంలో వ్యాపకం చేసి పురాణాల్లో చిట్ట చివరి పురాణంగా ఈ భవిష్యత్ పురాణాన్ని రాశాడు ఆయన. ఈ భవిష్యత్ పురాణం రాయడానికి ముందుగానే బ్రహ్మపురాణంలోను, శ్రీమద్ భాగవత మహాపురాణంలోను, బ్రహ్మవైవర్త పురాణంలోను కలియుగ విశేషాలు కొన్ని వివరించాడు. ఈ యుగంలో జరగబోయేటటువంటి విశేషాలు, ఘోరాలు, వీటి నుంచి మానవులు ఎలా బయటపడాలి అనేటటువంటివి కొంచెం కొంచెంగా ఈ పురాణాలు వచ్చిన తర్వాత ఆయనకి మనస్సులో కొంత ఆవేదన ఉండిపోయిందిట. కృతయుగంలో ప్రతివాడు ధర్మపరుడే. ఈ రామకోటి పందిట్లో 1 కోటి రూపాయలు మూట కనుక పాడేసుకుని ఎవరన్నా వెళ్ళిపోతే కృతయుగంలో సంగతి చెబుతున్నా, తెల్లారు వచ్చినా మూట అలాగే ఉండేదిట. ఎవరికైనా దొరికినా చలపతిరావు గారు ఇక్కడ 1 కోటి రూపాయల మూట దొరికిందండి ఇదిగోనండి అని అప్పగించేవారట. ఐసర మధ్య వీడెవడో అప్పగించాడని ఆ చలపతిరావు గారు కూడా ఆ కాలంలో అరుకునేవారు కదట. ఈ మూటను పుచ్చుకుని, ఈ మూట ఎవరిదో తెలుసుకునేదాకా ఏలూరంతా చాటింపు వేయించి మరీ అప్పగించేవారట. అది కృతయుగ ధర్మం. త్రేతాయుగంలోకి వచ్చిన తర్వాత ఈ అప్పగించేటటువంటి వాళ్ళు, అయ్యా 1 కోటి రూపాయల మూట దొరికిందండి ఇది అప్పగిస్తున్నారండి, కానీ కొంచెం ఫలితాన్ని మాకు అప్పగించారు కాబట్టి కష్టపడి ఏమైనా ఇప్పించండి అని అడిగేవారట. త్రేతాయుగ ధర్మానికి వచ్చేసరికి మాత్రం 1 కోటి రూపాయల మూట మరి పట్టుకొచ్చి ఇస్తున్నాంగా, కాబట్టి మాకు కూడా ఏదైనా పారితోషికం ఇందులో ఇప్పించండి అనేవారట. అలాగే అడేవారట. ఈ పరుసను చాటింపు వేయించినందుకు అయ్యేటటువంటి ఖర్చులు కూడా చాటింపు వేయించిన వాళ్ళు పుచ్చుకునేవారట. ఇది త్రేతాయుగ ధర్మం అంట. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి ఇవ్వనా మానడా అనే ఊగిసలు అటు ఉండేది, కానీ 100కి 1కి ఎవడో ఒకళ్ళిద్దరు మాత్రం ఇవ్వకుండా ఈ మూటని పట్టుకుపోదాం అనుకునేవారు. ఎక్కువ మంది పట్టుకెళ్ళి అయ్యా మీకు వస్తువు తిరిగిస్తున్నందుకు అందులో సగభాగం మాకు వాటా కావాలని కోరేవారట. ఏదో కొంచెం కాదు సగం కావాలి అని కోరేవారట. కలికాలం దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎవడో 100కి 1కి ఒక్కడు మాత్రమే ఈ మూట పట్టుకెళ్ళి అప్పగించేవాడు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవడో చూడడం లేదు కదా పక్కన అని చెప్పి సరిగ్గా మూట మీద జాగ్రత్తగా కూర్చొని వెళ్ళేటప్పుడు దాన్ని వస్త్రాలతో పాటు పట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఇలా ధర్మాలు మారిపోతున్నాయి. ఏ వ్యక్తి పక్కవాడిని నమ్మడం, ఈ పక్కన కూర్చున్నటువంటి వాడు ఉపన్యాసం జరుగుతూ ఉంటుంది జేబుల్లో ఎవడన్నా చేయి పెడుతున్నాడేమోనని చూడండి ఒక్కొక్కసారి అనుమానం వస్తూ ఉంటుంది వీళ్ళకి. అంచేత తన పక్కవాడిని తాను నమ్మలేనటువంటి పరిస్థితి కలికాలంలో. మిత్రులే చాలా ప్రేమగా నిరంతరం కూడా తిరిగేటటువంటి వాడిని కూడా నమ్మడు. ఎవడు ఏ పని చేసినా ఈ పని వెనక ఏం ఫలితం ఉంటుంది, ఏం స్వార్థం ఉంటుందో ఆలోచించుకోవడమే తప్ప స్వార్థం లేకుండా ఏ ఒక్కడు పరమార్థంతో పనిచేసేటటువంటి వాడు ఒక్కడు కూడా ఉండకుండా పోయాడు కలికాలంలో. అంచేత వేదవ్యాసుల వారు దివ్య దృష్టి కలిగిన వాడు కాబట్టి రాబోయే యుగంలో జరిగే పరిస్థితులన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కనిపించాయట. కళావల్పాయుషాం ఋణాం, ఈ కలియుగంలో అల్పాయుష్కులై ఉంటున్నారు మానవులు. ఆలోచిస్తే ఏ ఒక్కడు ఈ యుగంలో పూర్తిగా శతప్రమాణమైన ఆయుష్తో జీవించేవాడు ఒక్కడూ లేడు. 100కి 100 ఏళ్ళు జీవించేవాడు ఒక్కడు కనపడ్డల్లా. ఒకవేళ ఎవడైనా అదృష్టవశాత్తు 100 ఏళ్ళు జీవిస్తే వాడి పరిస్థితి ఎలా ఉంది అంటే కిటికీ తలుపులు బిగించకపోతే రోగం పట్టుకుంటుంది, రొంప పట్టుకుంటుంది వీడికి గట్టిగా. 4 అడుగులు పరిగెడితే ఆయాసం లేదా షుగరు, బీపీ, ఇంకేవేవో రోగాలు, లేదా ఇతరుల కంటే నేను గొప్పవాడిని అహంకార పూరితమైనటువంటి రోగాలు, రోగాల్లో కూడా రకరకాల అన్నమాట. నేను నిష్ట కలిగిన వాడిని, నేను నియమం కలిగిన వాడిని, పక్కవాడు నాకంటే తక్కువవాడు, వాడు ఏది జయించలేడు, ఇలా రకరకాలైనటువంటి రోగాలు మానవుడిని పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ కలికాలంలో. అందుకని ఆయనకి చాలా దుఃఖం కలిగింది. అయ్యో, ఈ కలిలో మానవులు ఇలా అయిపోతున్నారే, ఆల్లసులు సామరిపోతులై ఉంటున్నారే, మంద బుద్ధి బల్లుళ్ళు, జ్ఞాపక శక్తి చాలా తక్కువ వీళ్ళకి, పుస్తకం లేకుండా ఏది అప్పచెప్పలేడు వాడు. పూర్వం వేదాలకు వేదాలు, ఏ పుస్తకాలు లేకుండా కంఠస్థం చేసినటువంటి ఆ జ్ఞాపక శక్తి, ధీశక్తి అంతా నశించిపోయి అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఓ పుస్తకాల బరువే తప్ప మస్తకంలో దాన్ని ఎక్కించుకుని జ్ఞాపకం ఉంచుకునేటటువంటి శక్తి ఒక్కడికి లేకుండా పోయింది. అల్పతరాయువులు, ఆయుర్దాయం తక్కువ, ఉగ్రరోగ సంకలితులు, భయంకరమైన జాడ్యాలతో రోగాలతో పీడింపబడుతూ ఉంటారు. మందభాగ్యులు, పూర్వం ఉన్న ఐశ్వర్యాలు ఎవరికీ లేవు ఇక్కడ. సుకర్మములెవ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు. మంచి పని అనేది ఒక్కటి కూడా ఈ కలికాలంలో ఒక్కడూ చేయలేడు. ఏ చలపతిరావు గారు రామకోటిని మానలేనండి చేస్తానండి అంటే మీకు ఎందుకు చందా ఇవ్వాలండి అంటారు. ఇచ్చే రూపాయికి 10 సార్లు అకౌంట్లు అడుగుతారు. అబ్బో, ఒకటేమిటి, నానా రకాలైనటువంటి బాధలు ఈ కలికాలంలో మానవుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇలా ఏ మంచి పని చేయలేనటువంటి ఈ మానవులకు ఉద్ధరించడానికి తగినటువంటి ఔషధం ఏమిటి అని ఆలోచించాడు ఆయన. ఆలోచించి, ఒరే, రేపు నీకు ఇలా జరుగుతుందిరా అని ఎవరికైనా తెలియజేస్తే సగం మందికైనా భయం కలుగుతుంది కదా. ఒక గంట తర్వాత నువ్వు ఇలా అయిపోతావు అని చెబితే కొంతమంది అయితే, అయ్యో నా ఆయుర్దాయం తీరిపోయింది, నా పరిస్థితి ఏమవుతుందో నాకే తెలియదు, కాబట్టి ఈ జీవితాన్ని ముగించే ముందుగా ఏదైనా ఒక పరమార్థాన్ని పొందాలి, వీలైతే పునర్జన్మలేనటువంటి మోక్షాన్ని పొందాలి, మోక్షం పొందలేకపోయినా సద్గతులైనా పొందాలి అని ప్రతివాడు ఆలోచిస్తాడు. సరే, కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకో గంటలోనో రేపో లేకపోతే ఇంకొక ఘడియకో విఘడియకో మొత్తం మీద ఆయుర్దాయం తీరిపోతుంది కనుక అందరికీ వీలునామాలన్నా రాసిచ్చేద్దాం, ఏలూరులో ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాలు ఉన్నాయో అవన్నీ మరవాళ్ళ పేరు మీదో ఇంకోళ్ళ పేరు మీదో ఇంకోళ్ళ పేరు మీద పెట్టేసి పోదాం అనుకుంటాడు. ఎవరి యొక్క సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఆ పనులు చేసుకుంటారు. కానీ ఎక్కువ మందికి ఇది భవిష్యత్తు తెలియడం వల్ల ఉపకారం జరుగుతుంది అని గ్రహించాడు ఆయన. మరి ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్తు రాయగలడాయనా పురాణంలో? అయ్యా, పుల్లారావు గారు మీకు ఈ భవిష్యత్తు, అప్పారావు గారు మీకు ఈ భవిష్యత్తు, ఇంకా వెంకట్రావు గారు మీకు ఈ భవిష్యత్తు అని ఇన్ని కోట్ల మందిని భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పేరు పేరునా పిలిచి వాళ్ళ భవిష్యత్తు చెప్పలేడుగా. అందుకని వేదవ్యాసులు వారు ఆలోచించి, ఏ లక్షణాలు కలిగిన వాడు ఎంతకాలం జీవిస్తాడు, ఏ లక్షణాలు మానవులలో పెరిగితే యుగం సమాప్తం అవుతుంది, అసలు యుగానికి ఎన్ని పాదాలున్నాయి, ఒక్కొక్క పాదంలో ఎన్ని సంవత్సరాలున్నాయి, ఈ సంవత్సరాల కాలంలో ఏ ఏ మార్పులు జరుగుతాయి, ఈ మార్పుల నుంచి మనం ఉద్ధరింపబడ్డానికి ఏమేం పనులు చేయాలి, ఇవన్నీ గనక స్థూలంగా మనం అప్పగించినట్టయితే ప్రజలకు చాలా ఉపకారం జరుగుతుంది అని భావించాడు ఆయన. భావించి ఈ భవిష్యత్ పురాణము అనేటటువంటి దానిని రాయడం జరిగింది. ఈ మహోత్కృష్ట గ్రంథాన్ని తాను రాసి ముందుగా కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు. ఈ నియమాలు రామకోటి పందిట్లో ముఖ్యులైనటువంటి అందరూ తెలుసుకోవాలి. భవిష్యత్ పురాణాన్ని పగటిపూట పారాయణం చేయాలి తప్ప శ్రవణం చేయకూడదట, వినకూడదట, సాయంకాలం మాత్రమే వినాలి. అందుకనే సాయంకాలం మనం ఇక్కడ ఈ ఏర్పాటు చేసుకున్నాం. దీనిని అమావాస్య, గురువారము ఈ 2 రోజుల్లో బార్హస్పత్యం నిషిద్ధం, బృహస్పతి వారం అంటే గురువారం నిషిద్ధం. ప్రతి గురువారము ఈ ఉపపురాణం వినకూడదట, అమావాస్య వస్తే వినకూడదట, గ్రహణాలు ఏవైనా ఉన్నప్పుడు ఈ పురాణం వినకూడదట, మిగతా రోజుల్లో మాత్రం శ్రద్ధాశక్తులతో ఇది వినాలట. ఈ కలికాలంలో ఈ భవిష్యత్ పురాణం తప్పనిసరిగా వినమన్నారు. ఎందుకు వినమన్నారు అంటే, కొంతమంది ముఖ్యులైనటువంటి వ్యక్తుల కోసం ఈ పురాణం రాశారట. అందరూ వినాలి, అందులో మరికొంతమంది ముఖ్యులు.
అదేమిటో మీరు కనుక ప్రతిరోజు శ్రద్ధాశక్తులతో కనుక ఆలకించినట్టయితే వేదవ్యాసుల వారు ఎంత ముందు దృష్టితోటి ఈ భవిష్యత్ పురాణం చెప్పాడో మనకు అర్థమవుతుంది. ఇది ముఖ్యంగా ఏలూరులో కొంతమంది వ్యక్తులకు నేను సూచిస్తా, వాళ్ళు ఆప్తులు కనుక ఇంటికి వెళ్ళి వినాలి అని, వాళ్ళు మాత్రం వినాలి. ఆ వినవలసిన ఆయనలో ఒక ఆయన నిలబడి ఉన్నాడు, ఇప్పుడే కూర్చోవడానికి సిద్ధపడుతున్నాడు, ఆయన తప్పనిసరిగా వినాలి. ఇలా కొంతమంది తప్పనిసరిగా వినవలసినటువంటి ఈ భవిష్యత్ పురాణాన్ని వేదవ్యాసుల వారు రాసి దీనికి నియమాలు చెప్పారు. ఇది వినేటటువంటి వాళ్ళు నెత్తి మీద చేతులు పెట్టుకోకూడదు. మొదటి రోజు కనుక నియమాలు చెబుతాం, రేపు గురువారం పొరపాట్లు కూడా పురాణం చెప్పకూడదు. శుక్రవారం నాడు మళ్ళీ మనం 6:30 కలుస్తాం. 6:30 కలిసిన తర్వాత ఈ 1997 దగ్గర నుంచి మనం జరిగేటటువంటి విశేషాలు వరుసగా చెప్పుకుంటూ వెడదాం. ఒక్కరోజు మధ్యలో ఆగితే ఆ రోజు పురాణం మళ్ళీ మీకు దొరకడం దుర్లభం అవుతుంది. ముందుగా ఇవాళ మాత్రం నియమాలు, ఫలాలు, విశేషాలు తెలుసుకుందాం. శ్లోకం ఒకటి ఉన్నది పరమప్రసిద్ధి లోకంలో, కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని. ఈ గోళ్ల చివరి భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందట. ఈ వేళ్ళు ఉన్నాయి చూసారా, ఈ చివరి భాగాల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుంది. ఈ మధ్య భాగంలో సరస్వతీదేవి నివసిస్తుంది. ఈ మూల భాగంలో గౌరీదేవి పార్వతీదేవి నివసిస్తుంది. కాబట్టి హస్తం ఉన్నదే త్రిశక్తుల యొక్క సమ్మేళనం, పార్వతీ లక్ష్మీ సరస్వతుల యొక్క సమ్మేళన స్థితి. కాబట్టి లేచి లేవడంతో ఒక్కసారి నీ చేతిని నువ్వు చూసుకో అని చెప్పింది ఈ శ్లోకం. దీనిని దత్తాత్రేయులు వారు తీసుకుని ఏమన్నారంటే, నాయనలారా, మీరు సంపదలు పొందాలన్నా, విద్య పొందాలన్నా, శక్తి పొందాలన్నా, నాశనమైపోవాలన్నా ఈ చేతిని ఉపయోగించుకోండి అన్నాడు ఆయన. అంటే ఏంటండి మీరు తిరకాసుగా చెబుతున్నారు అని అనుమానం రావాలి మనకి. లక్ష్మీదేవి 7 స్థానాలలో కనుక ఉన్నట్టయితే ఈ 7 స్థానాలలో ప్రతి జీవికి ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇయా వేళ్ల చివరిలో లక్ష్మి ఉందని చెప్పుకున్నాం కదా, ఈ వేళ్లతోటి ఉదయం సాయంకాలం ఈ సమయాల్లో పాదాలకు కనుక రాసుకున్నట్టయితే అటువంటి వాడు గృహ సంపదని పొందుతాడు. కొంపలు తెగ పెంచుకుంటాడు, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇళ్ళు కొంటాడు బాగా. దీనిని ఈ అగ్రభాగాలను మోకాళ్ళకు కనుక రాసుకున్నట్టయితే అటువంటి వాడు మంచి కొత్త బట్టలు, సఫారీ డ్రెస్, టాప్ సూట్స్ కొంటాడు. రవికళ కాంప్లెక్సే కొనేయగలుగుతాడు వీడు. అందులో ఉండేటటువంటి వస్త్రాల షాప్ అంతా కొనేస్తాడు, వస్త్రలతలోకి దూరిపోతాడు. ఈ అగ్రభాగాలను బొడ్డు దగ్గర కనుక ఉదయం పూట సాయంకాలం పూట రాసుకుంటే, ఎప్పుడు నేను చెప్పింది ఇదంతా స్నానం అయ్యాకే, అంతేగాని స్నానం చేయకుండా మంచం మీద లేచి కూర్చుని మాత్రం రాయకండి, విపరీత ఫలితాలు ఇస్తాయి. నేను చెప్పిన ప్రతి పని కూడా శుచిగా ఉండి చెయ్యాలి. బొడ్డు మీద కనుక రాసుకున్నట్టయితే అటువంటి వాడు చిట్ ఫండ్ వ్యాపారం మొదలు పెడితే జనాలందరూ వాడి దగ్గరే చిట్ ఫండ్లు వేస్తారు. అంటే వడ్డీ వ్యాపారాదులు, చిట్ ఫండ్ మొదలైనటువంటి వాటిల్లో విపరీతమైనటువంటి ఐశ్వర్యం వస్తుందట. వీడికి వడ్డీయే వడ్డీ, వీడి దగ్గర రూపాయి పుచ్చుకున్నవాడు మర్నాడు 2 రూపాయలు తిరిగిస్తూ ఉంటాడు. ఇక వక్షస్థలం మీద కనుక రాసుకున్నట్టయితే అహో వీడు కవిత్వ సంపదని పొందుతాడు. ఈ కంఠం ఉన్నది విశుద్ధి చక్రము అంటాం, ఇక్కడ కనుక దీనిని రాసుకున్నట్టయితే ఇటువంటి వాడు ఉపన్యాసాలు చెప్పడంలోనూ, ఆసుకవిత్వం చెప్పడంలోనూ, అవధానాలు చేయడంలోనూ గొప్ప ఖ్యాతి పొందుతాడు. ఇటువంటి వాడికి లక్ష్మీదేవి సరస్వతీ రూపంలో వరిస్తుంది. ఈ భూమధ్య రాసుకున్నటువంటి వాడు ఉన్నాడే, వీడు ఒక్కసారి వింటే ఏ విషయాన్ని మర్చిపోడు. గ్రంథాలు రాయడంలోనూ, విపరీతమైనటువంటి విమర్శనా దృష్టితో పుస్తకాలు పరిశోధించడంలోనూ గొప్పవాడవుతాడు. విమర్శ అంటే చాలామంది తప్పుడు అర్థం చేసుకుంటారు. విశేషంగా దేనినైనా మధించడం విమర్శ. ఒక విషయాన్ని అందులో ఉండే లోతుపాతలను బయటికి తీసుకునే శక్తికి విమర్శ అని పేరన్నమాట. అంతేగాని వాడు వీడిని విమర్శించాడు అని రాయడం సొంత తప్పు. కువిమర్శ అంటారు, చెడ్డ విమర్శ అనాలి అటువంటిప్పుడు. కాబట్టి అటువంటి విమర్శన ఆ శక్తి వస్తుంది. ఈ స్థానం దాటి గనక ఈ చేతులు పైకి వెళ్ళాయో వాడు నాశనం అయిపోతాడు. ఏమైపోతాడు? భ్రష్టుడైపోతాడు. వాడు ఐశ్వర్యం నశిస్తుంది, వాడు మోక్షం పొందడు, వాడు చివరికి కుచేలుడని పూర్వం చెప్పుకున్నాం, వాడు కట్టుకునే బట్టల్లోకి దిగిపోతాడు. క్రమేపీ భ్రష్టుడై ఏమీ లేకుండా నరకాల్లో కూలిపోతాడు. ఈ అగ్రభాగాలు ఇది దాటి పైకి వెళ్ళి తల మీద పెట్టుకుంటే వాడు పాడైపోతాడట. అంచేత లక్ష్మీదేవి తలకెక్కితే గనక, ఐశ్వర్యం తలకెక్కితే వాడు భ్రష్టుడవుతాడు. ఆ లక్ష్మీదేవి అగ్రాల్లో ఉంది గనక ఈ చెయ్యి నెత్తి మీద పెట్టుకోకూడదు. కాబట్టి రామకోటిలోకి వచ్చి ఇలా నెత్తి మీద చేతులు ఎట్టుకుని ఆనందంగా కూర్చుంటే పురాణం విన్న ఫలితం దక్కదు. సరిగదా, మనం ఇంటికి నాశనాన్ని పట్టుకెడుతున్నాం కూడా. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ ఈ వేళ్ళు శిరస్సు మీద పెట్టకూడదు. ఆయుసర మధ్య భలే బాగుంది అని చెప్పి ఎవడి చేత పెడితే వాడి చేత నెత్తి మీద నూరి పెట్టించి డబా 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 మర్దనా చేయించుకున్నాము, కొద్ది రోజులకు మనం ఏమవుతామో మనమే ఆలోచించుకోండి. కనకము నెత్తికెత్తి కొనగా అది ఏ పతనముగాత్రయి సునకము సాక్షిగా పలుకుతూ. ఐశ్వర్యాన్ని నెత్తి మీద పెట్టుకున్నటువంటి వాడు తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నవాడు అవుతాడు అని దత్తాత్రేయులు వారు చెప్పారు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ భవిష్యత్ పురాణం వినేటటువంటి వాడు వీలున్నంత వరకు ఈ వేళ్ళు ఇక్కడ మాత్రమే పెట్టుకుని వినండి. ఇక్కడ వినడానికి వీలు లేకపోతే నాభిస్థానం దగ్గరైనా పెట్టుకోమన్నాడు, లేదా కంఠమైనా పట్టుకోమన్నాడు. ఈ స్థానాలలో కనుక ఈ పురాణం వింటే చేతులు ఇక్కడ పెట్టుకుని అటువంటి వాడు ఇందులో ఉండేటటువంటి సారాన్ని తప్పనిసరిగా పొందుతాడు. ఈ భవిష్యత్ పురాణం వినేటప్పుడు పక్కవాడి ఏం చెప్పాడో చూడండి అని చెప్పి పొడవకూడదు. లాగ పక్కవాడిని పొడవడము, పక్కవాడి మీదకి అసలు దృష్టి పానివ్వకూడదు, ఇంటి మీదకి వెళ్ళనివ్వకూడదు, హృదయాన్ని చదరనివ్వకూడదు. అదేం దిక్కుమాలిన మనస్సు కానండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర చేయవలసిన పనులు గుర్తుకురావు, ఇక్కడికి వచ్చాక గుర్తొస్తుంది అర్రె రే ఇంటి దగ్గర మా ఆవిడకి కొబ్బరికాయ పచ్చడి చేయమన్నాను మర్చిపోయాను, అరే రే ఆవిడ కొబ్బరికాయ పచ్చడి చేస్తుందో లేదో. ఈ 45 నిమిషాల్లో భవిష్యత్ పురాణం బదులుగా ఇంటి దగ్గర మా ఆవిడ కొబ్బరికాయ పచ్చడి చేసిందో లేదో, వంకాయ పచ్చడో వంకాయ కూరో టెంకాయ పచ్చడో మర్చిపోయిందేమో అనుకుంటాడు. ఈ రకంగా మనస్సు చెదరకుండా ఏకాగ్రచిత్తంతో వినాలి. ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు. తరువాత సాధ్యమైనంత వరకు రోడ్డు మీద వచ్చేటప్పుడు చెత్తా చెదారం తొక్కుతాం గనక, అటువంటిప్పుడు ఆ కాళ్ళు ప్రక్షాళనం చేసుకుని లోపలికి రండి. శివాలయంలో మంచి ట్యాప్స్ వేశారు, కడుక్కుని ఆలయాన్ని పవిత్రం చేసి రండి ఇక్కడికి. ఇక చెయ్యవలసినటువంటి విధులు. ఈ కాలములో ఈ భవిష్యత్ పురాణం మనకు ఒక విశేషాన్ని చెప్పింది. ఈ విశేషాన్ని ఇవాళే చెప్పకూడదు, ఊరించి 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 వరుసగా చెబుతాం. భగవత్ భక్తి విశేషంగా కలిగినటువంటి వ్యక్తులు రామకోటికి వస్తారు. అసలు ఆ భగవద్భక్తే లేకపోతే ఇక్కడికి రారు. ఈ కాలంలో కనుక లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామాన్ని కానీ పారాయణం చేసుకుంటే ఇంటి దగ్గర ఈ భవిష్యత్ పురాణం వినేటప్పుడు అటువంటి వారికి రాబోయేటటువంటి పాదసంధిలో నాశనం జరగదు. వీళ్ళు భవిష్యత్తుకి మూల స్తంభాలు, మూల పురుషులు అవుతారు. కాబట్టి ఆ పని చేసుకోండి. ఈ 20 రోజులు 25 రోజులు మీరందరూ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం అదొకటి. ఈ ముఖ్యమైనటువంటి విధులు మీకు చెప్పిన తర్వాత కలియుగం ఎప్పుడు ఆరంభమయ్యిందో దానితోటి ఈ సృష్టి ఆరంభంతో ఈ కథ ప్రారంభమవుతోంది. ఒకప్పుడు ఈ సృష్టి అంతా ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో నిండి ఉందట. ఆ కాలంలో బ్రహ్మాండమైన వెలుగు, ఆ వెలుగుని వర్ణించడానికి ఎవ్వడి తరము కాదు. ఆ వెలుగు ఇంత అని చెప్పడానికి వీలు కాదు. కాబట్టి వేదవ్యాసుల వారు ఏమన్నారు అంటే, అనేక కోట్యర్క ప్రభా కోటాను కోట్ల మంది సూర్యులు ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఎలా వెలిగిపోతారో అంతటి కాంతి అట. కోటాను కోట్ల సూర్యులు ఒక్క సూర్యుడికేసి మనం కన్నెత్తి చూస్తే భరించలేమే, మన దృష్టి అసలు అక్కడికి వెళ్ళదే. కొన్ని కోట్ల మంది సూర్యులు ఒకే కాలములో యుగపదుత్థిత అన్నాడు. యుగపత్ అంటే ఏకకాలంలో అన్నమాట. ఏకకాలంలో ఉదయిస్తే ఎటువంటి కాంతో అటువంటి కాంతి ఉన్నదటండి. అటువంటి మహాకాంతి సృష్టి అంత. అప్పుడు భగవంతుడికి విష్ణువని కానీ బ్రహ్మని కానీ శివుడని కానీ ఇంకొక అమ్మవారని కానీ అసలు పేర్లే లేవు, రూపం లేదు. ఇలా మనం ఊహించేటటువంటి ఈ కళ్ళు ముక్కులు కష్టపడి బొమ్మలు వేసామే, ఈ వెనక ఉండే ఆకారాలు ఏవీ లేవట. పోనీ సృష్టిలో ఇంకేమైనా వస్తువు ఉందా? వస్తువు లేదట. ఒక్క కేవలము ఆ భగవంతుడి యొక్క లక్షణం కాంతి తప్ప మరొకటి లేదు. అటువంటి కాంతి వరి గింజను చూసారా ఎప్పుడైనా మీరు? ధాన్యం యొక్క గింజ, ఆ గింజ కొన ఎలా ఉంటుందో అంత సన్నని కాంతిగా మారిందటండి. అణువు కంటే అణువు చాలా పరమాణువు అన్నమాట. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఇంత చిన్న కాంతిగా ఆకాశమంతా మారి తిరగడం మొదలెట్టిందట. ఇంత కాంతిని మరి ఎవడూ చూడలేడు గనక ఆ కాంతి చివరికి ఇంత కాంతిగా మారి సృష్టి అంతా పరిభ్రమించడం మొదలెట్టిందట. అలా తిరుగుతూ ఉన్నటువంటి ఆ కాంతి హఠాత్తుగా చల్లబడిందిట. అపయే వససర్జాదౌ, అందులో నుంచి మొట్టమొదటిసారిగా ఇవాళ మనం తాగి ప్రాణం నిలబెట్టుకుంటున్న నీరు అనే వస్తువు వచ్చిందిటండి. అపయేవ ససర్జ ఆదౌ, ఆ నిరాకార బ్రహ్మస్వరూపము అప ఏవ ససర్జ ఆదౌ. ఆదౌ అంటే సృష్టి యొక్క మొదటి యందు నీటిని మాత్రం సృష్టించిందట. నీటిని సృష్టించింది. జగత్తంతా కూడా జలమయం అయ్యిందన్నమాట. అప్పుడు అలా బ్రహ్మాండమంతా నీటితో నిండి ఉన్నప్పుడు ఈ చిన్న కొన తిరుగుతుందన్నది ఇంత కాంతి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కాంతి. ఈ తిరుగుతున్నటువంటి కాంతి హఠాత్తుగా ఈ నీటిలో తిరిగి 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 కవ్వంతో మజ్జిగ చిలికితే అందులోంచి ఏమొస్తుంది? పెరుగుంది. కుండలో పోసాం, కవ్వం పెట్టి తెగ చిలికాం, అందులోంచి ఎక్కువ మందికి ఇష్టమైనటువంటి వెన్నపూస ముద్దలా తట్టులో పైకి తేలుతుంది. అలా వెన్నపూసలాగా ఓ పెద్ద గుడ్డు తయారైందిటండి. ఇంత ఒక గుడ్డు ఆకారంతో ఒక వస్తువు ఆ నీటిలోంచి తయారైందట. అది చూడ్డానికి ఎలా ఉందంటే బంగారం రంగులో ఉందట. ఎలా ఉంది? సువర్ణవర్ణంలో ఉంది. కాబట్టి దానికి గుడ్డాకారం ఉంది, బంగారం రంగుంది గనక హిరణ్మయాండము అని పేరెట్టారటండి. హిరణ్మయమైన అండాకారం గుడ్డాకారంలో ఉంది, బంగారపు గుడ్డు అన్నమాట. ఇలా ఉంది, అలా గుడ్డులా ఉన్నటువంటి ఆ వస్తువు నీటిలో ఉద్భవించి చిలకబడినటువంటి పెరుగులోంచి వెన్నొచ్చినట్టుగా పైకి వచ్చింది. ఆ రావడంతో ఆ నీటి కెరటాల శక్తికి ఇలా విచ్చుకుందట. విచ్చుకుంటే ఆ దానికి 1000 రేకులు ఉన్నాయి, తామర పువ్వులా తయారైందన్నమాట. ఒక పుష్పం చూడండి, ముందు ఇలా ముడుచుకుని ఉంటుంది, తర్వాత ఇలా వికసిస్తుంది. అలాగే ఈ గుడ్డు కూడా క్రమేపీ ఏమైపోయింది? విచ్చుకుంది. ఆ విచ్చుకున్నటువంటి రేకులు 1000 రేకులు. ఆ 1000 రేకులు గరిగిన తామర పువ్వుగా ఉందిటండి అది. అప్పుడు సహస్రార కమలము అంటాం, 1000 రేకులు కలిగిన తామర పువ్వు. దాని మధ్యలో తామర పువ్వు మధ్యలో ఇంత దుద్దు ఉంటుంది చూడండి, కర్ణిక. ఆ దుద్దు వచ్చిందట. దుద్దులో నుంచి ఒక ఆయన బయలుదేరాడు. అగ్నిలో ఉన్నట్ట మంచి ఎర్రగా కణకణలాడే నిప్పుల వంటి ఆకారంతో ఉన్నట్ట ఆయన. ఆయనకి 5 తలకాయలు ఉన్నాయట. ఒకటి తలకాయ పంచముఖుడు, ఆయననే బ్రహ్మదేవుడు అన్నాం. ఆయన గారు చూచాడు ఇలాగా, ఎటు చూచినా తామర పువ్వు రేకులు, తామర పువ్వుకు అడుగున ఉండేటటువంటి ఆ దుద్దు కనపడ్డాయి. మెల్లిగా లేచి కూర్చున్నాడు. కూర్చుంటే చుట్టూత నీళ్లు తప్ప మరొకటి కనపడ్డల్లా. కోహం కేన చకార్యేణ ఇహోత్పత్త. ఎవండిరా నేను, ఏ కారణం చేత నేను ఇలా ఆవిర్భవించాను, నాకు ఈ ఆసనాన్ని ఇచ్చినవాడు, ఈ ఆకారాన్ని కల్పించినవాడు ఎవడు వాడు, హూఈజ్ హీ అనుకున్నాడు. ఎవడువాడు నన్ను ఇలా సృష్టించినవాడు అనుకుంటే అంత తేలిగ్గా దొరుకుతాడు వాడు. ఆలోచిస్తూ ఉంటే శిశురుక్ష, శిశురుక్ష అనేది లోపల నుంచి పుట్టింది. స్రష్టుం ఇచ్ఛా శిశురుక్ష, సృష్టి చెయ్యాలి అనే కోరికకి శిశురుక్ష అని పేరు. సృష్టి చెయ్యాలనేటటువంటి కోరిక ఇతని మనస్సులోనే మెదులుతోందన్నమాట. అప్పుడు ఈయన ఆలోచించాడు. ఆలోచించి అసలు మూలమేమిటో తెలుసుకోకుండా సృష్టి చేయడం నా వల్ల కాదు, నన్ను ఎవడు సృష్టించాడో, నేను ఎక్కడి నుంచి పుట్టానో అసలు నేను ఎవడినో తెలుసుకోకుండా పని చేయంటే ఏం పని చేస్తావు? ఉద్యోగం ఇచ్చారండి, సీట్ ఇచ్చారు, సీట్లో కూర్చోబెట్టి పని చేయంటే వాడు ఏం చేస్తాడు? అటు తుడుస్తాడు, ఇటు తుడుస్తాడు, అలా తిరుగుతాడు, టీ తాగుతాడు. అది సార్ నువ్వు ఏ డ్యూటీస్ చేయాలి, నిన్ను నేను నియమించాను, ఈ కంపెనీ ఇది, ఈ కంపెనీలో ఈ ప్రొడక్షన్స్ ఉంటాయి అనే విషయం తెలియజేయాలి. ప్రస్తుతం ఈయనకి తాను ఏ కంపెనీలో ఉద్యోగంలో ప్రవేశించాడో తెలియడంలా. అందుకని చెప్పి మెల్లిగా ఆ తామర తూడి పుచ్చుకొని కిందకి దిగాలి అనుకున్నట్ట. ఆ తామర పూలలో మూసుకుని లోపల నుంచి కిందకి దిగాట. ఒక 100 ఏళ్ళు కిందకి దిగాటండి, కిందకి 100 ఏళ్ళు అలా కిందకి దిగుతూనే ఉన్నట్ట. దిగుతూనే ఉన్నాడు కానీ కిందకి అలా పెడుతూనే ఉన్నాడు. అడుగును అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తామర పువ్వు తెలియడంలా, ఆరిజిన్ తెలియడంలా, మూలం తెలియడం లేదు ఆయనకి. తెలియక విసిగెత్తిపోయాడు. చచ్చ నేను ఎవడో ఏమిటో, ఎక్కడి నుంచి పుట్టానో, నా ఉత్పత్తి స్థానం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను అని దుఃఖం కలిగింది. దుఃఖం కలిగి మెల్లిగా మళ్ళీ పైకి రావడం మొదలెట్టాడు. ఊర్ధ్వాన్ని గడితే ఏమైనా దొరుకుతుందేమో అని తామర పువ్వులోంచి పైకి లేచి పెడుతున్నట్ట. ఇతనికి తెలియకుండానే ఎటు కావాలంటే అటు వెళ్ళే శక్తి వస్తుందట. పైకి వెళ్ళాడు, అటు అందెళ్ళాడు. 100 ఏళ్ళు పై భాగానికి వెళ్ళినా ఆ పై భాగంలో కూడా తాను ఎవడి నుంచి సృష్టింపబడ్డాడో, ఎవడు తనను సృష్టించాడో వాడు దొరకడంలా, అంతు చిక్కడంలా. అప్పుడు ఆయన ఏకాగ్ర చిత్తంతో మళ్ళీ తామర పువ్వు ఆసనం మీద కూర్చున్నాడు. అప్పటి నుంచి పద్మాసనము అనేటటువంటిది లోకంలోకి వచ్చిందన్నమాట. ఆయన బద్ధ పద్మాసన స్థిత, బద్ధ పద్మాసనుడై ధ్యానం చేయడం మొదలెట్టాడు. ఈ కుడికాలి బొటనవేలు ఇక్కడికి తీసుకొచ్చి, దీని మీదకి ఎడమకాలి బొటనవేలు తీసుకొచ్చి, ఈ రెండింటిని ఈ కటిస్థానం దగ్గరికి తీసుకొచ్చి, కుడి చేత్తోటి ఈ బొటనవేలుని, ఎడమ చేత్తోటి ఈ బొటనవేలుని కనుక పట్టుకుంటే అటువంటి ఆసనానికి బద్ధ పద్మాసనము అని పేరు. ఆ ఆసనంలో కూర్చుని ఆయన ధ్యానం చేశాడు. 2 చేతుల్లో పెట్టేశాడు, దృష్టిని ఈ మధ్యలో నిలబెట్టాడు. అలా నిలబెడితే అప్పుడు ఆయనకు ఒక దివ్యమైనటువంటి ఒక వెలుగు గోచరించిందట. ఆ వెలుగులో సృష్టి యొక్క రహస్యం ఆయన స్థాయికి తగిన రీతిలో అర్థమయ్యింది. పూర్తిగా ఎవడికి అర్థం కాదు, ఎవడి స్థాయిని బట్టి వాడికి అర్థమవుతుంది. ఏ స్థాయిలో అర్థమయ్యిందో మరి, ఆ అర్థమైనటువంటి స్థాయిని బట్టి ఆయన సృష్టిని ఎలా చేశాడో, చేసిన తర్వాత ఈ భవిష్యత్తులో ఏ యుగం ఎలా ప్రారంభమయ్యిందో, ఈ వింతలు విశేషాలతో మనం శుక్రవార దినమునాడు ఇక్కడ కలుసుకుంటాం. నేను ముందే చెప్పా, మనకు ఒక నియమం ఉన్నది, కాలం విషయంలో మాత్రం రాక్షసత్వంతో ఉంటాను, నేను ఆలస్యంగా రాను. అంచేత ఆ పాంప్లెట్లో 6:45 అంటే 6:45 ఇక్కడ కూర్చుని ఉపన్యాసం, 7:30 అంటే 7:30. ఒకవేళ మీరు 7:30 ఇచ్చినా నేను 7:30 ఆపేస్తాను. కాబట్టి ఆప్తులు కనుక చలపతిరావు గారికి మరొక్కసారి ఆ సూచన చేస్తూ, కాల నియమాన్ని మాత్రం ఎవరున్నా సరే ఆ సమయంలో ఈ 20 రోజులు ఇది ఒక మహత్తర అవకాశంగా తీసుకునేటట్టుగా
వారిని చెయ్యండి, చేసి నేను మాత్రం సిద్ధంగా ఉంటాను కనుక. అద్భుతమైనటువంటి విశేషాలు వస్తాయి. భవిష్యత్తులో ఇటువంటి పురాణాన్ని మళ్ళీ నేనే ఇంత వివరంగా చెప్పగలను లేదు, నాకు తెలియదు, ఇంత పూర్వం చెప్పలేము. మూడు పురాణాలు మథనం చేసి మీకోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేయడం జరుగుతోంది కనుక ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకోండి. రాబోయేటటువంటి యుగానికి మీరు ఆదర్శ పురుషులే, మూలస్తంభాలే నిలవండి. అమావాస్య వచ్చినప్పుడును గురువారం రోజుల్లోనూ ఈ కార్యక్రమం జరగదు. నియమంగా ఆయన భవిష్యత్ పురాణంలో చెప్పాడు, బార్హస్పత్యవాసరమును అమావాస్య తిథి, ఈ రెండూ కూడా నిషిద్ధం. ఈ రెండు రోజులు తప్ప మిగతా రోజుల్లో తప్పనిసరిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడున్నా పరిగెత్తు ఇక్కడికి వచ్చేయండి. 6:45 అంటే 6:45 మనం మొదలు పెట్టేద్దాం. అంతవరకు ఇదే విషయాలు నెమరు వేసుకుంటూ మనస్సులో భగవద్ధ్యానం చేసుకుంటూ ఉండండి. భవిష్యత్ పురాణం జరిగేంత కాలంలో వీలున్నంత వరకు ఇంటి దగ్గర లలితా సహస్రనామం కానీ మీ ఇష్టాన్ని బట్టి విష్ణు సహస్రనామం కానీ పారాయణం చెయ్యండి. హరి ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.